వైద్యుడు మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడతాడు. కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిముల మీద కరుణ చూపించాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడికి కరుణ ఉండదు, వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడు వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలున్నాయి. సంసార వైద్యుడు అని పేరు కూడా ఆయనకి ప్రత్యేకించి చెప్పారు. శివపురాణం అయితే చక్కగా చెప్పింది, నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు, ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాడు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షల లక్షల ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలు లేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తావా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే, లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంతమేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్ట్ తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం, సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్, ప్రజ్ఞ అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడు చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణమంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎదిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ మూడే పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ మూడిటి వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ మూడు కావుట అది విశేషం. అందుకే వైద్యుడు కానీ, విద్య బోధించేవాడు కానీ, అన్నం పెట్టేవాడు కానీ డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారే తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా, అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా రెండు ఇడ్లీలు అంటే రెండే ఇడ్లీ, మూడో ఇడ్లీ ఎడితే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడం అంత భయంకరమైన అవస్థ మనకు లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడమే. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసం ప్రయుంజత. నిదానం ఎరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసను ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం, తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే, అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా, నువ్వు తిన్న చేసే ప్రయత్నం చేయకుని వీడి అరుస్తుంటాడు. కానీ వాడు హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన, ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేలం ఉంటుంది, కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేల మీద పెయిన్ ఎందుకు వాడు తర్వాత బాగుపడ్డానికి? అలాగే మన ఆ రోగాలతో బెణికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకి స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడు సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతను హింసగా భావించరాదు, అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి? సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్న రెండో పేరానికి. సర్వజ్ఞుట్ట, సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగి అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు, సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపడతాడు పరమేశ్వరుడు, అంత దయామయుడైనటువంటి వాడు. కనుకనే వాడి యొక్క ప్రారంధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీరుష్ట సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య ప్రథమో దైవ్యో భిషక్. ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట. మీకు ఇదే నామ విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మందు ఏమిటయ్యా అంటే, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికిదే పరమౌషధము, చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధము అని అంటారు అన్నమాచార్య. అదేవిధంగా భగవన్నామం అందరికీ నిజమైన ఔషధం, పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది కాని మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందక్కర్లేదా అండి అంటే, నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో, ఏ మందు వల్ల పోతుందో, అలాంటి సరియైన వైద్యుడు సరియైన మందు దొరకాలంటే దీన్ని చేయాలి మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఈ ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈరోజు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్దరూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ, ఛందస్సు అనుష్టుప్పు, దైవం శంభుర్దేవత అని, శంభుడు దైవం. ఇక్కడ స్వరూపముంది. ఒక్కొక్క మంత్రం మన అనేటప్పుడు శివుడికి ఒక్కొక్క రూపం ఉంది, అది విశేషం. అది మనకు కనబడకపోవచ్చు. రుద్రం చేస్తున్నంతసేపు ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఒక్కొక్క దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది మనకు తెలియకుండానే ఈ సూక్ష్మమైన ప్రపంచంలో. ఇక్కడ పరమేశ్వరుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని తలంచుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నా అంటే, చంద్రార్ధమౌళిం కమారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాసం ధ్యాయేద్దేవం త్రిలోచనం. చంద్రశేఖరుడై కాలారిం, యముణ్ణి సంహరించినటువంటి వాడిని తలంచుకోవాలి ఇక్కడ. కాలారిం అంటే మృత్యుంజయుడు. వ్యాళ యజ్ఞోపవీతినం, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. జ్వలత్పావక సంకాసం, జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ ప్రసన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో ఆరవ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష జ్వర రక్ష పిశాచ పీడలుగానే ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు ఆహి యాతుధాన్య బాధలుగానే ఉంటే, సరైనటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగ పీడితుడు తప్పకుండా వ్యాధిరహితుడై బాగుపడతాడు. అతడికి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియా విశేషం. ఉదాహరణగా ఒక్కటి చెప్పాను, కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే, ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు, దాని అర్థాన్ని వినేటప్పుడు, ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. అలాంటి దివ్య మంత్రముల యొక్క రహస్యాలు ఈశ్వరానుగ్రహం వల్ల మనం ఈ 9 రోజులు వినగలుగుతున్నాం. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక, శాస్త్రము చెప్పిన దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగాక అని ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు, అగోచర శక్తులు, ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది. అధ్యవోచద ధివక్త అనేటువంటిది. ఇప్పుడు ఒక అర్థం మనం చెప్పుకున్నాం, పక్షపాత వచనములు పలుకోవాడు ఇవన్నీ. ఇంకొక అర్థంలోకి వెళితే నిజంగా ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క అర్థం తీస్తుంటే ఒక మంత్రానికి 9 రోజులు పట్టచ్చేమో కూడా, అంత ఉంది. ఇదేమి అతిశయోక్తి కాదు, వేదం అంటేనే అంత. అందుకే వేదానికి అర్థం రాయొద్దు, అర్థం ఎక్కువగా వివరించద్దు అని ఎందుకు చెప్పారంటే, అర్థం రాస్తే ఇంతే అని పరిమితి చేసిన వాళ్ళు ఉంటారు. లెక్కలేని అర్థాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం. భగవంతుడి మీద భక్తి అనురక్తి, ధర్మంపై శ్రద్ధ ఏర్పడడానికి అర్థం తెలుసుకోవడమే తప్ప మొత్తం తెలుసుకున్నామని చెప్పగలిగేటువంటి ధైర్యం అవిడికి లేదండి, అది విశేషం. ఇక్కడ ఈ మంత్రములో మరొక అర్థాన్ని చూసుకుందాం. అధివక్త అధ్యవోచత్, నిన్న చెప్పుకున్న దీని ముందు మంత్రం 5వ మంత్రం, శివేన వచసాత్వ గిరిశాచ్ఛావదామసి. ఈ రెండింటిలోని అంతర్లీనంగా ఒక విషయం ఉంది, అదేమిటంటే మాటకు సంబంధించిన విషయం. శివేన వచస, శివంకరమైన మాటతో, శివమయమైన మాటతో, అచ్చ ఓ నిర్మల, గిరిశ వదామసి, నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాం అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడేమంటున్నారు, అర్జవోచత్ అధివక్త, నువ్వు పలుకు అని. నేను పలుకుతున్నాను, నువ్వు పలుకు, అది రెండు మనం కలుపుకోవలసినవి. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో, మరి నువ్వు బదులు పలకాలి కదా. నీ బదులు అది అధ్యవోచత్ అధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరుడు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం, నేను పలికాను శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికాను అని మనం అన్నాం. కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి, పలుకుతున్నది ఎవరు, వాక్కు ఎవరు, అది మనం పరిశీలించితే. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా, లేదా మీరు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే, మీకు ఎరిగున్న ఉన్న భాషలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారు ఆశ్చర్యం. మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో అన్నోటంటే ప్రవాహంగా మాటలు. అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఈ ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు. ఎవరు చేస్తున్నారు లోపల ఆలోచించండి. చకచక చకచకా తయారైపోతాయి, తయారైపోయి బయటికి ఇంకో వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకులు ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం, ఈ మూడు వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మూడు వ్యవస్థలు వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే, నువ్వు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు గన కింద మరొకటి వేరు అనేటువంటిది, అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి, అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ మూడే మనకు తెలిసేవి, కానీ వెనకాల వేరు వలె మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ మూడు పనిచేస్తాయి, బయటికి కనబడే ఈ మూడు. ఈ మూడు చెట్టు లాంటివి అయితే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు, దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాక్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్రజపం, నామజపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది? శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్లు తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు, శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడు అంటాడు వాడు. అందుకు అన్న ఇవి ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు, ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, అంతా నాది కాదండి ఈశ్వర సంకల్పం, అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడిదయా అనే అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస, ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా 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 అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేను అనడంలే ఆయనే అంటున్నాడు నా నుంచి. ఎలాగనుకుంటున్నాడు? అనగలిగి ఆ పలుకులు ఎందు ఆయనే ఈముడు ఉన్నాడు గనక అంటున్నాడు. అందుకే అధివక్త, అది విశేషం. నా వాక్కుల ఎందు అధిష్ఠించి ఉన్నవాడు అధివక్త, అధిష్ఠించి పలికేవాడు అధివక్త. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు కానీ ఇది నాది కాదు అనే అహంకారం రా పోవడం అప్పుడు వస్తుందన్నమాట. అహంకార రాహిత్యం అనేది అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతన గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రమభద్రుండట, నీ పలికిన భవహరమగునట అన్న మూడు మాటలే అధ్యవోచదధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించడివాడు రమభద్రుండట, అది అధివక్త, నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట, అదే హైగిష్ట సర్వాంజం భయం యాతు ధాన్య. ఆ శ్లోక పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో, అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే, అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత దానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా యుల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము, అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట, నేను పుస్తకం పట్టు కూర్చున్నానంతే, నేను పలికేది పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్ మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి, అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్. ఇది రెండవ అర్థం, రెండవ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో, ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. ఆరు మంత్రములు పూర్తయ్యే ఇప్పుడు ఏడవ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7-8 మంత్రములు రెండు కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్ర అరుణ ఉత భభ్రుహు సుమంగళ ఏ చేయమాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాగుం హేడ ఈమహే. సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే, ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి? తామ్రహ అరుణహ బభ్రుహు అని మూడు వర్ణ విశేషాలు, రంగులు, మూడు రంగులతో ఉన్నట్ట. అరుణహ, అరుణహ అంటే ఎర్రనివాడు. అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్ట ఆయన. పోని ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుహు, ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుహు బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్ర అరుణ బభ్రుహు. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్, అంటే రాగి తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్ర. అరుణ అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుహు అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు. కాస్త సువర్ణం, బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మూడు రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రహ అరుణహ బభ్రుహు. ఈ మూడు రంగులతో ఉన్నటువంటి వాడు మూడు రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళ, మంగళము అంటేనే సు, సుమంగళ అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు? ఈయన. ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి, ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమమంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా? కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేయమాగం రుద్ర అభితో దిక్షశ్రితాః, దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు, ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షుశ్రిత, దిక్షుల యందు వచ్చారు. అక్కడ ప్రతి దిక్కు యందు వారే ఉన్నారు. అభితః, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభితః, అన్ని ప్రక్కల నుంచి అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించరు, వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభితః అంటే అన్ని వైపులా అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు, ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ఆ ప్రచండమైన హేడ, హేడ అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మహే మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితమేమిటి? ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి. ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు ఇంతే పరిమితుడు అని కాదయ్యా. దిక్షుశ్రిత, సర్వదిక్లయందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో. అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రనివాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు దీన్ని. ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ. అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం సూర్య మంత్రాలు ఈ రెండు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు. మనం సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడే. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒక చోట ఉంచాడు. ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం. 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా. ఇన్ని దీపాలలో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం? 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా. ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి పరమేశ్వరాన్ని నమస్కరించుకోవాలి. ఇంకొక దారి లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క మహాచైతన్యం ఏదైతే ఉందో ఆ అసలు జ్యోతిస్వరూపం మనం చూడలేము. నిజంగా మనం చీకటిని చూడలేమనుకుంటాం, అందుకు వెలుగు ఉండాలి అనుకుంటాం. వెలుగును చూడగలమా ప్రశ్నించుకోండి. తీక్ష్ణమైన వెలుగు మన ముందు ఉంటే మనకు ఏదైనా కనిపిస్తుందా? ఉన్న కళ్ళు గుడ్డైపోతాయి, అవునా లేదా? అందుకు మహాతీక్ష్ణమైన కాంతిని భరించడం మహాకష్టం. బృహస్పతి శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక్కసారి శివుడు వచ్చేసేట. ఎలాగూ మొత్తం తన ప్రకాశాన్ని చూపించేట, చూపించుకొని గుడ్డివాడైపోయాడు బృహస్పతి. చాలాసేపు స్తోత్రం చేసేట, ఏడ్చేట, కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చే అని కనిపించట. అంటే అర్థం, మన చూపుకి ఒదిగేలా కనిపిస్తాడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి, భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆకక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుణ్ణి బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుణ్ణి విష్ణు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బగుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రముడు చెప్తున్నప్పుడు చెప్పింది. సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ, పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్ది కాదు. విప్రా అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తిని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ మూడు విధాలుగా ఎందుకు మూడు రకాలుగా కనిపించాలి ఆయన? అంటే ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి అనేకం. అందుకు ఆయనకు తెలిసి తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు. అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే సౌర మతం అని మనకు ప్రత్యేకించి ఒక మతం ఉంది. ఈ రోజుల్లో మనకి ఉన్న హైందవానికి అసలు వచ్చిన రోజులు. అలాంటిది మనకి 5 రకాల మతాలున్నాయని, సౌర మతం, వైష్ణవ మతం, శక్తి మతం, గణపతి మతం, శివమతం, పంచమతములు, ఇవి కాక సుబ్రహ్మణ్య మతం, ఆరో మతం, షణ్మతములు అని చెప్తారు. ఈ షణ్మతముల వారు కూడా సూర్యుల్లోనే ఆరాధిస్తున్నారు, మీరు బాగా గమనించండి. విష్ణు భక్తులు అనుకున్న వారు కూడా సూర్యనారాయణుడు అని నమస్కరిస్తారు. విష్ణు శాస్త్రం తీయండి, దాని ప్రతి మంత్రానికి మూలం వేదంలో చెప్పబడ్డ సూర్యనామములే. పందులో చెప్పే ప్రతి నామానికి అది మూలం. మొత్తం సూర్యపరంగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. రవిర్ విరోచన సూర్య సవిత రవిలోచన ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు. అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. ఇది విశేషం. మంత్రం ఎలా ప్రయోగిస్తుందో చూడండి. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే అని ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనే ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేము ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని కానీ శంఖచక్ర గదాపద్మధారిని కానీ ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు లేదా వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం కానీ ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే, ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాను నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు కానీ, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన.